తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారం ఈ చేను కబుర్ల కార్యక్రమం ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ వారం చిరుధాన్యాల సాగు గురించి తెలపడానికి వ్యవసాయ కళాశాల పాలెం నుండి 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మీ ముందుకు వచ్చాం. ఇందులోని పాత్రలు శ్రీలక్ష్మి ప్రొఫెసర్ గాను, అక్షిత స్టూడెంట్ గాను, దివ్య అమ్మ మరియు స్టూడెంట్ గాను, నవీన్ నాన్న మరియు స్టూడెంట్ గాను చేస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన అక్షిత అనే అమ్మాయి వ్యవసాయ కళాశాలలో తన పేరుని దరఖాస్తు చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ప్రొఫెసర్ గారు చిరుధాన్యాల సాగు గురించి మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తున్నారు.
శుభోదయం మేడం.
శుభోదయం అందరికి. ఈ రోజు మనం చిరుధాన్యాల సాగు గురించి తెలుసుకుందాం. మీకు తెలిసిన చిరుధాన్యాల గురించి చెప్పండి.
జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు.
బాగా చెప్పారు. కానీ వీటితో పాటు ఆండు కొర్రలు, వరిగలు, అరికలు, సామలు, ఊదలు కూడా ఉంటాయి.
ఓకే మేడం.
చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అనేవి ఆహార ధాన్యాలలో చిన్న గింజలు కలిగిన గడ్డి జాతి పంటలు. వీటిని ప్రపంచ వ్యాప్తంగా ఆహారం కోసం, పశుగ్రాస దాన కోసం, అలాగే వివిధ పరిశ్రమాలలో ముడి పదార్థాల కోసం పండించుతున్నారు. ముఖ్యంగా వర్షపాతం ఉండే ప్రాంతాల్లో తక్కువ సారవంతం కలిగిన నేలలో పండి ప్రజల ఆహారపు అవసరాలన్నీ తీరుస్తాయి. మీలో ఎవరైనా చిరుధాన్యాలు పండించే వారు ఉన్నారా?
మేడం, మా నాన్నగారు జొన్నలు పండిస్తారు.
మరి మీకు విత్తనాలు విత్తే సమయం తెలుసా?
మేమైతే వానాకాలంలో విత్తుతాం మేడం.
సరిగ్గానే చెప్పా. అలాగే మాఘి మరియు యాసంగిలో కూడా పండిస్తారు. మాఘి అనగా ఆగస్ట్ 2వ పక్షంలో, అలాగే యాసంగి అనగా అక్టోబర్ 2వ పక్షంలో విత్తుకోవాలి. వివిధ కారణాల వలన ఆలస్యంగా విత్తినప్పుడు ఏమవుతుందో తెలుసా?
హా మేడం, దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి.
ఆ దిగుబడులు గణనీయంగా ఎందుకు తగ్గుతాయో తెలుసా?
ఆలస్యంగా విత్తుతాం కాబట్టి మేడం.
ఊచంపు ఈగ తీవ్రంగా ఆశించి తద్వారా మొక్కల సాంద్రత తగ్గి దిగుబడులు తగ్గుతాయి.
మేడం, అన్ని చిరుధాన్యాలకు విత్తే సమయం ఒకటేనా?
అవునమ్మా, దాదాపు అన్నిటికి విత్తే సమయం ఒకటే.
మేడం, మరి వీటిని ఏ రకమైన నేలల్లో పండిస్తారు?
బాగా గుర్తు చేసావమ్మాయి. చిరుధాన్యాలు దాదాపుగా తేలిక రకం మిశ్ర నేలలో, బరువైన నేలలు మరియు కొద్దిగా పాటి చౌడు సమస్య ఉన్న భూముల్లో సాగు చేసుకోవచ్చు.
మేడం, మరి వీటి యొక్క విత్తన మోతాదు ఎంత మేడం?
అక్కడికే వస్తున్నాను. జొన్న విత్తనాలు పెద్దవిగా ఉంటాయి కాబట్టి ఎకరానికి 3 నుండి 4 కేజీలు, అదే మిగిలిన చిరుధాన్యాలకైతే ఎకరానికి 1.5 నుండి 2 కేజీలు వాడుకుంటారు.
మేడం, మరి వీటి నీటి యాజమాన్యం గురించి చెప్పగలరా?
పంటను యాసంగిలో సాగు చేస్తే తేలిక నేలల్లో అయితే 4 నుండి 5, బరువు నేలలో అయితే 2 నుండి 3 నీటి తడి ఇవ్వాలి. అలాగే వానాకాలంలో వర్షభావ పరిస్థితులు కీలక దశలో ఏర్పడితే, అనగా పూత లేదా గింజకటే దశలో 1 తడి ఇస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.
మేడం, మరి వీటికి ఏమైనా ఎరువులు వాడతారా?
కొద్ది మోతాదులో ఎరువులు వాడాలి. అనగా 24 కిలోల నత్రజని, 12 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులతో పాటు 3 నుండి 4 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి.
మేడం, మరి వీటికి చీడపీడల సమస్య ఏమి ఉండదా?
ఎందుకుండదు. జొన్నల్లో మొవ్వు చంపు ఈగ, కాండం తొలచు పురుగు మరియు కత్తెర పురుగు, గింజపూజు తెగులు ఆశిస్తాయి. మొవ్వు చంపు ఈగ పంట వేసినప్పటి నుండి 30 రోజుల వరకు ఆశిస్తాయి. మొవ్వు చంపు మొదలు దగ్గర కుళ్ళిపోయిన వాసన వస్తుంది. అలాగే ముఖ దగ్గర పిలకలు వేస్తుంది. కాండం తొలచు పురుగు ఆశించినప్పుడు మొవ్వు చనిపోయి తెల్ల కంకి వస్తుంది. కాండాన్ని చీల్చి చూస్తే లార్వాలు మరియు ఎర్రటి కుళ్ళిపోయిన కణజాలం కనిపిస్తుంది. ఈ పురుగు ముఖ్యంగా పంట 30 రోజుల దశ నుండి పంట కోసే దశ వరకు ఆశిస్తుంది.
మేడం, గింజపూజు తెగులు ఆశించినప్పుడు ఏమైతుంది మేడం?
గింజపూజు తెగులు ఆశించినప్పుడు గింజలపై నల్లని బూజు పెరుగుదల కనిపిస్తుంది. అయితే ఇది పూత మరియు గింజకటి దశలో అధిక వర్షాలు పడినప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది.
మేడం, మరి వీటిని ఎలా అరికట్టాలో చెప్తారా?
మువ్వు చంపు ఈగ నివారణకు సైబర్ మెథ్రిన్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మొదటి 30 రోజులలోపు పిచికారీ చేయాలి.
మేడం, మరి సజ్జల్లో ఏ తెగులు ఆశిస్తాయి?
సజ్జల్లో కాండం తొలచు పురుగుతో పాటు అగ్గి తెగులు ఆశిస్తాయి.
మేడం, అగ్గి తెగులు సంభవించిందని మనకి ఎట్లా తెలుస్తుంది? మరి దాన్ని ఎలా నివారించాలి?
ముఖల ఆకులపై దారపు కండే ఆకారపు మచ్చలు ఏర్పడతాయి. ఇక దీని నివారణకు కిలో విత్తనానికి 3 గ్రాముల ఐరన్ లేదా క్యాప్టన్ తో పాటు విత్తన శుద్ధి చేయాలి. తెగుళ్లు అధికంగా ఉన్నప్పుడు హెక్సాక్లోనజోల్ 2 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మేడం, మరి రాగులో ఏ తెగుళ్లు పురుగులు ఆశిస్తాయో చెప్తారా?
రాగులని అగ్గి తెగుళ్లతో పాటు గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది.
మేడం, మరి గులాబీ రంగు పురుగు సంభవించినప్పుడు మనకు అది ఎలా తెలుస్తుంది? దాన్ని ఎలా నివారించాలో చెప్తారా?
బాగా ఎదిగిన లార్వాలు గులాబీ రంగులో ఉండి కాండాన్ని తొలచి లోపలి భాగాలను తినడం వలన ఓ చనిపోతుంది. పంటను కంకి దశలో ఈ పురుగు ఆశిస్తే తెల్ల కంకులు ఏర్పడతాయి. ఈ పురుగు నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.
మేడం, మరి కొర్రల్లో సంభవించే చీడపీడలు ఏంటి? మేడం,
కొర్రను గులాబీ రంగు పురుగు, అగ్గి తెగుళ్ల పురుగు ఆశిస్తాయి.
మేడం, మరి వీటికి రసాయన మందులు లేకుండా ఎలా నివారించాలి? మేడం,
జొన్నల్లో అయితే పాలెం పచ్చజొన్న, తెలంగాణ జొన్న రకాలు తెగుళ్లను తట్టుకునే శక్తి ఉంటుంది. సజ్జల్లో అయితే PHB 3, HHB 67, కొర్రల్లో అయితే సూర్యనంది SIA 3085, రాగుల్లో అయితే భారతి, మారుతి రకాలను తెగుళ్లను తట్టుకుంటాయి.
మేడం, జొన్న కేవలం గింజల కోసమే సాగు చేస్తారా లేదా ఇంకేమైనా ఉపయోగాల కోసం ఉపయోగిస్తారా?
లేదమ్మా, కేవలం గింజల కొరకే కాకుండా ఇతర ప్రయోజనాల కొరకు కూడా ఈ తృణధాన్యాల పంటను ఉపయోగించవచ్చు.
ఇతర ప్రయోజనాల అవేంటో చెప్పండి మేడం.
చిరుధాన్యాల పంట యొక్క శాఖీయ భాగాలను పశుగ్రాసంగా, అలాగే గింజల కిణ్వన ప్రక్రియ ద్వారా ఇథనాల్ ని తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఇక్కడితో చిరుధాన్యాల సాగుపై పాఠం ముగిసింది. ఇక మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చు.
ఇంటికి చేరుకున్న అక్షిత తరగతిలో నేర్చుకున్న చిరుధాన్యాల సాగు గురించి తన తల్లిదండ్రులతో వివరించడమే ఈ సంభాషణ.
వచ్చావా తల్లి, వెళ్లి కాళ్ళు మొహం కడుకొనిరా, ఏమైనా తిందు అని.
అలాగే అమ్మా.
ఇలా రామ్మా, వచ్చి కూర్చో. నీకోసం రాగి జావా మరియు రాగి బిస్కెట్లు చేశాను, తిందు గానిరా.
అవునా అమ్మా. నీకు ఇంకో విషయం తెలుసా అమ్మా? ఇవాళ మా తరగతిలో రాగితో పాటు ఇతర చిరుధాన్యాల సాగు గురించి కూడా చెప్పారు తెలుసా?
అవునా తల్లి, ఏ చిరుధాన్యాల గురించి చెప్పారు?
జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రల గురించి చెప్పారు నాన్న. నాన్న, మనం ఎప్పుడు పండించలేదు కదా ఈ చిరుధాన్యాలు, ఈసారి మనం వేద్దాం కదా.
చూద్దాం తల్లి, మనం ఎప్పుడు వేయలేదు కదా, ఎలా వేయాలో కూడా మనకు తెలియదు.
నాన్న, మాకు మా మేడం ఇవాళ తరగతిలో చెప్పారు, చక్కగా వివరించారు నాన్న చిరుధాన్యాల సాగు గురించి.
అలా కాదమ్మా, మనం ఎప్పుడు వరి పండిస్తాం కదా, ఇప్పుడు చిరుధాన్యాల సాగు అంటే ఎలా? ఇప్పుడు అసలే వర్షాకాలం కూడా కాదు, మనకు సరైన దిగుబడి వస్తుందో లేదో, అలాంటప్పుడు ఎలా పండిస్తాం?
నీటి యాజమాన్యం గురించి మీరు అంత చింతించాల్సిన అవసరం లేదు నాన్న, ఎందుకంటే అవి తక్కువ నీటితో కూడా బాగా పండుతాయి, దాంతో మనకి దిగుబడి బాగా వస్తుంది. 1 లేదా 2 తడులు ఇచ్చినా సరిపోతుంది.
నీటి యాజమాన్యం ఒకటే కాదు, మనం పెట్టే పెట్టుబడి కూడా సరిపోవాలి కదమ్మా. మొదలే ఎరువులు ఖర్చు చాలా ఎక్కువైపోయింది, ఎరువుల మోతాదు కూడా మనకు సరిగా తెలియదు.
మనము మిగతా పంటలతో పోలిస్తే వీటికి ఎరువుల మోతాదు చాలా తక్కువ నాన్న. ఒకవేళ వీటిని మనం అంతర పంటలాగా వాడితే ఎరువుల వాడక అసలు అవసరం లేదు.
అలా కాదమ్మా, ఆ పంట కోతకు వచ్చేటప్పుడు దాన్ని మనం అమ్మేటప్పుడు
3-4 నెలల్లో మనకు పంట చేతికొస్తుంది నాన్న.
సరేనమ్మా, ఈసారి మనం చిరుధాన్యాలే వేద్దాంలే.
ఎందుకండి, వరి వేస్తే ఇంటికి వాడుకోవచ్చు, అంతేకాకుండా రాబడి కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. ఇప్పుడు తెలియని పంట వేస్తే మళ్ళీ దాన్ని పెట్టుబడి దిగుబడుల గురించి మనకు తెలియదు కదండి.
అలా ఏం లేదమ్మా, ఇప్పుడు ఆరోగ్యపరంగా చూస్తే చిరుధాన్యాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. నీటి యాజమాన్య పరంగా కానీ రాబడుల పరంగా కానీ ఏ ఇబ్బంది ఉండదమ్మా. మనం ఈసారి చిరుధాన్యాలు వేద్దాం కదా నాన్న.
సర్లే వేద్దాం తల్లి, ఈసారికి.
ఈ సంభాషణ జరిగే సమయంలో అక్షిత వాళ్ళ స్నేహితురాలు వస్తుంది.
అక్షిత, ఎలా ఉన్నావే? కలిసి చాలా సంవత్సరాలు అవుతుంది కదా.
ఆ దివ్య, నేను బాగున్నానే, నువ్వెలా ఉన్నావు?
నేను బాగున్నా, కానీ ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు?
నేను వ్యవసాయ కళాశాల పాలెంలో చదువుతున్నాను.
అవును, ఇందాక నేను వచ్చే ముందు ఏదో చిరుధాన్యాల గురించి మాట్లాడుతున్నట్టున్నారు.
అదా, మేము ఈసారి చిరుధాన్యాల సాగు చేద్దామని అనుకుంటున్నాము. అవును, అడగడం మర్చిపోయాను, నీకేమైనా తెలుసా ఈ చిరుధాన్యాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి?
లేదే, ఇంట్లో అమ్మ ఊరికి తింటే ఆరోగ్యానికి మంచిదని చెప్పి జొన్న రొట్టెలు, రాగి జావ చేస్తూ ఉంటుంది. మరి దాని బదులు బేకరీలో పోతే ఎగ్ పఫ్స్ గానీ, చికెన్ పఫ్స్ గానీ, ఇలా చాలా వివిధ రకాలైన రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు దొరుకుతాయి కదా.
బేకరీలో ఉండే ఆహార పదార్థాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది దివ్య, అవి తినకూడదు. అవి తింటే కొవ్వు శాతం కూడా పెరుగుతుంది. అదే చిరుధాన్యాలైతే పోషక విలువలో దాదాపు గోధుమలతో సరితూగుతాయి. మాంసకృతులు కూడా దాదాపు 10% బరువును కలిగి ఉంటాయి. అలాగే జొన్నల్లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది.
అది సరే, కానీ ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటే సరిపోతుందా? మరి మిగిలిన పోషకాల సంగతి సంగతి ఏంటి?
ప్రోటీన్ లానే కాదు దివ్య, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ B12, B17, B6 కూడా ఎక్కువ శాతం ఉంటాయి.
ఇంత తిండి తింటే సరిగ్గా అరుగుతుందా అక్షత?
అలాగే కాదు, వీటిలో పీచు పదార్థాలు కలిగి ఉంటాయి కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు, మధుమేహం వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.
మనకైతే బాగా అరుగుతుంది, కానీ మరి చిన్నపిల్లల వృద్ధుల పరిస్థితి ఏంటి?
చిరుధాన్యాలలో పిల్లలకు వృద్ధులకు కావలసిన పోషకాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, అందుకే వీటిని మన దేశంలో ఎక్కువ వాడుతారు.
పోషక విలువలు బాగానే ఉన్నాయి, కానీ మరి మనమైతే అన్నంకే కదా ఎక్కువ అలవాటు పడింది. ప్రతిరోజు జొన్న రొట్టె రాగి జావే అంటే కష్టం కదా.
అన్నం మూతానికే పక్కన పెట్టడం అని చెప్తలేం దివ్య. ఒక పూట అయినా రోజు చిరుధాన్యాలని మనం మన రోజువారి ఆహారంలో వినియోగించాలి.
ప్రతిరోజు మరి జొన్న రొట్టెలేనా?
వీటితో రొట్టెలనే కాదు, దోశలు, కిచిడి, ఉప్మా, లడ్డూలు, బిస్కెట్లు, రాగి ముద్ద, రాగి జావ, జొన్న పాలాలు, కొర్రన్నం ఇలా చాలా ఉన్నాయి. మురుకులు, పాయసం కూడా చేసుకోవచ్చు.
అవునా, ఇవన్నీ ఉన్నట్టు నాకు తెలియదే. అయితే వీటిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను.
మంచిది, ఈ చిరుధాన్యాల ప్రాముఖ్యత నీ తోటి స్నేహితులకు కూడా తెలియజేయు.
సరే అక్షిత, తప్పకుండా నా స్నేహితులతో పంచుకుంటాను. ఇప్పటికీ ఆలస్యమైంది, వెళ్ళొస్తాను.
సరే వెళ్ళిరా.
మరుసటి రోజు అక్షిత తమ కళాశాలకు వెళ్లి వాళ్ళ అమ్మ చేసిన రాగి లడ్డులను తీసుకెళ్లి తన ప్రొఫెసర్లకు, తోటి స్నేహితులకు పంచుతున్న సమయంలో ఈ కింది సంభాషణ.
శుభోదయం మేడం.
శుభోదయం అమ్మ.
మేడం, మీరు నిన్న చిరుధాన్యాల సాగు గురించి చెప్పారు కదా, ఇంటికెళ్లి మా అమ్మ నాన్నలతో మాట్లాడినప్పుడు ఈసారి చిరుధాన్యాల సాగు చేద్దామని అన్నారు.
అవునా, వెరీ గుడ్. మీకేమైనా పంట సాగు విషయంలో సందేహాలుంటే సంప్రదించండి.
ఓకే మేడం.
ఇదిగోండి అమ్మాయిలు తినడానికి ఏమో తెచ్చినట్టున్నారు, మాకియకుండా వెళ్తున్నారు.
అదా, మా అమ్మ రాగి లడ్డూలు చేసింది, ఇప్పుడే మన మేడం కి ఇచ్చొచ్చాను. ఇదిగో తీసుకో, నువ్వు కూడా తిని చెప్పు ఎలా ఉందో.
సరే ఇటువ్వు తిని చెప్పా. చాలా బాగున్నాయి అక్షిత.
ధన్యవాదాలు నవీన్. సరే వెళ్దాం పద, చదువుకోవడానికి సమయం అయింది.
సరే చిరుధాన్యాల సాగు చింతలేని సాగు, పెట్టుబడిని తగ్గించు, దిగుబడిని సాధించు. చిరుధాన్యపు పంటలు ఉండగా పెట్టుబడి దిగులు దండగా. అన్ని ధాన్యాల కన్నా చిరుధాన్యాలే మిన్న. చిరుధాన్యాలను పండించండి, పంట నష్టాన్ని తగ్గించండి.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్ల కార్యక్రమ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. మేము సామాజిక విజ్ఞాన కళాశాలలో 4వ సంవత్సరం చదివే విద్యార్థులం, వ్యాఖ్యాతలుగా మితాక్షి, లావణ్య. ఈనాడు పోషకాహార భద్రత అనేది ఎందుకు అవసరం అనే అంశం గురించి సంభాషణ రూపంలో తెలియజేయడానికి మేమే ముందున్నాం. లావణ్య గారు నమస్కారం.
నమస్కారం అండి.
లావణ్య గారు, ఆహార భద్రత అంటే ఏమిటండి?
ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆహార భద్రత అనేది చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవితానికి ఆహార అవసరాలు మరియు ఆహార ప్రాధాన్యతలను తీర్చే తగినంత సురక్షితమైన పోషకమైన ఆహారానికి భౌతిక ఆర్థిక ప్రాప్యత అని నిర్వచించబడింది.
ఆహార భద్రత అనేది ఏ అంశాల కలయికను వివరించగలుగుతారా లావణ్య గారు?
ఆహార భద్రత 3 అంశాల కలయిక, ఆహార లభ్యత, సదుపాయం, వినియోగం.
ఆహార లభ్యత అంటే ఏమిటి?
ఆహార లభ్యత అంటే ఆహారం తగినంత పరిమాణంలో మరియు స్థిరమైన ప్రాతిపదికన అందుబాటులో ఉండాలి. ఇది ఒక నిర్దిష్ట ప్రాంతంలో స్టాక్, ఉత్పత్తిని వాణిజ్యం లేదా సహాయం ద్వారా ఇతర ప్రాంతాల నుండి ఆహారాన్ని తీసుకురాగల సామర్థ్యాన్ని పరిగణిస్తుంది.
మరి ఆహార సదుపాయం అంటే?
ఆహార సదుపాయం అంటే ప్రజల కొనుగోళ్లు, గృహోత్పత్తి, వస్తు మార్పిడి, బహుమతులు, రుణాలు లేదా ఆహార సహాయం ద్వారా తగిన పరిమాణంలో ఆహారాన్ని క్రమం తప్పకుండా పొందగలగాలి.
ఆహార వినియోగం గురించి వివరించండి.
ఆహార వినియోగం అనగా తినే ఆహారం ప్రజలపై సానుకూల పోషక ప్రభావాన్ని కలిగి ఉండాలి. ఇది వంట, నిల్వ, పారిశుభ్రత పద్ధతులు, వ్యక్తుల ఉద్యోగం, నీరు, పారిశుద్ధ్యం, ఇంట్లో ఆహారం మరియు భాగస్వామ్య పద్ధతులను కలిగి ఉంటుంది.
లావణ్య గారు, ఒక దేశానికి ఆహార భద్రత అనేది ఎందుకు ముఖ్యమంటారు?
ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం కోసం, ఆహార ధరలపై నియంత్రణ కలిగి ఉండడం కోసం, పేదరికం తగ్గింపుకు దారితీసే ఆర్థిక వృద్ధి మరియు ఉద్యోగ కల్పన కోసం, వాణిజ్య అవకాశాల కోసం, పెరిగిన ప్రపంచ భద్రత మరియు స్థిరత్వం కోసం, మెరుగైన ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ కోసం.
మరి భారతదేశంలో ఆహార భద్రత ఎలా ఉంది?
బ్రిటిష్ వలస పాలనలో 1943 1973లో బెంగాల్ కరువు అనుభవం నుండి ఆహార భద్రత ఆందోళనను గుర్తించవచ్చు. ఆ సమయంలో సుమారు 2 నుండి 3 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో చనిపోయారు. స్వాతంత్రం పొందినప్పటి నుండి వ్యవసాయాన్ని విస్మరిస్తూ పారిశ్రామికరణకు ప్రారంభ హడావిడి, 1960ల మధ్య కాలంలో 2 వరుస కరువులు మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి ఆహార సహాయంపై ఆధారపడడం ఆహార భద్రత విషయంలో భారతదేశం యొక్క దుర్బలత్వాన్ని బహిర్గతం చేసింది. దేశం 1960 చివరిలో మరియు 1970ల ప్రారంభంలో హరిత విప్లవాన్ని ఎదుర్కొంది.
మరి హరిత విప్లవం భారతదేశంలో ఎంతవరకు విజయమైంది అని అనుకుంటున్నారు?
హరిత విప్లవం విజయవంతమైనప్పటికీ కేవలం 2 తృణధాన్యాలు, అది గోధుమలు మరియు బియ్యంపై మాత్రమే దృష్టి సారించినందుకు తరచుగా విమర్శించబడుతుంది. దేశంలోని వాయువ మరియు దక్షిణ ప్రాంతాలలో కొన్ని వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల ఎక్కువ ధనిక రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. మరియు ఈ ప్రాంతాల జీవవరణ శాస్త్రంపై, ముఖ్యంగా నేల మరియు నీటిపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది.
హరిత విప్లవం తర్వాత ఏం జరిగిందండి?
హరిత విప్లవం తరువాత శ్వేత విప్లవం జరిగింది. ఇది 1970 మరియు 80లలో ఆపరేషన్ ఫ్లడ్ గా ప్రారంభించబడింది. ఈ జాతీయ చొరవ భారతదేశంలో ద్రవ పాల ఉత్పత్తి మరియు మార్కెటింగ్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చి పాల ఉత్పత్తిలో అతిపెద్ద ఉత్పత్తిదారులుగా నిలిచింది. ఆలస్యంగా ముఖ్యంగా 2000 తరువాత కాలంలో పౌల్ట్రీ మరియు పారిశ్రామిక ఉపయోగం కోసం హైబ్రిడ్ మొక్కజొన్న మరియు బేసిల్లస్ థురైజెన్సిస్ పత్తి ఉత్పత్తిలో గొప్ప పురోగతి కనబరిచింది. ఇది పత్తి గణనీయమైన ఎగుమతులకు దారితీసింది. ఇది 2007-08 పత్తిని ఎగుమతి చేసే 2వ అతిపెద్ద దేశంగా నిలిచింది.
భారతదేశంలో ఆహార భద్రతకు సంబంధించిన ఆందోళనలు ఏమేమి ఉన్నాయి?
భారతదేశంలో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పోషకాహార లోపం ఉన్నవారు ఉన్నారు, అంటే దాదాపు 195 మిలియన్లు. భారతదేశంలోని 10 మంది పిల్లలలో 4 మంది దీర్ఘకాలిక పోషకాహార లోపం లేదా కుంగిపోవడం వల్ల వారి పూర్తి మానవ సామర్థ్యాన్ని అందుకోలేకపోతున్నారు. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకత చాలా తక్కువగా ఉంది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం ఉత్తర అమెరికాలో హెక్టారుకు 7,318.4 కిలోల నుండి భారతదేశంలో తృణధాన్యాల దిగుబడి హెక్టారుకు 2,992 కిలోలుగా అంచనా వేయబడింది. ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ 2018 నివేదికలో FAO అంచనాల ప్రకారం భారతదేశం జనాభాలో 14.8% మంది పోషకాహార లోపంతో ఉన్నారు. అలాగే 15 నుండి 49 సంవత్సరాల మధ్య పునరుత్పత్తి వయస్సు గల స్త్రీలలో 51.4% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు.
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో భారతదేశం ఏ స్థానంలో ఉందండి?
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2022లో భారతదేశం 107వ స్థానంలో ఉంది. దాని పిల్లల వృధా రేటు 19.3%తో ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ప్రపంచ, ప్రాంతీయ మరియు జాతీయ స్థాయిలలో ఆకలిని సమగ్రంగా కొలవడానికి, ట్రాక్ చేయడానికి ఒక సాధనం.
ఆహార భద్రతకు గల సవాళ్లను పేర్కొనగలరా?
అధిక ఉష్ణోగ్రతలు మరియు నమ్మదగని వర్షపాతం వ్యవసాయాన్ని కష్టతరం చేస్తుంది. వాతావరణ మార్పు పంటలను మాత్రమే కాకుండా పశువులు, అటవీ, మత్స్య మరియు అక్వాకల్చర్ పై కూడా ప్రభావం చూపుతుంది. మరియు తగ్గిన ఆదాయాలు, క్షీణించిన జీవనోపాధి, వాణిజ్య అంతరాయాలు మరియు ప్రతికూల ఆరోగ్య ప్రభావాల రూపంలో తీవ్రమైన సామాజిక మరియు ఆర్థిక పరిమాణాలను కలిగిస్తుంది. మారుమూల ప్రాంతాలకు అందుబాటులో లేకపోవడం, గిరిజన సంఘాలకు సుదూర క్లిష్ట ప్రాంతాలలో నివాసం ఉండడం మరియు జీవనాధారమైన వ్యవసాయం చేయడం వల్ల గణనీయమైన ఆర్థిక వెనుకబాటును దారితీస్తుంది. అధిక జనాభా, పేదరికం, విద్య లేకపోవడం మరియు లింగ అసమానత. జీవ ఇంధనాలు, జీవ ఇంధన మార్కెట్ వృద్ధి ఆహార పంటలను పండించడానికి ఉపయోగించే భూమిని తగ్గించింది. సంఘర్షణ, ఆహారాన్ని ఆయుధంగా ఉపయోగించవచ్చు. శత్రువులు భూమిని పొందడం కోసం ఆహార సరఫరాలను నిలిపివేస్తారు. సంఘర్షణ సమయంలో పంటలు కూడా నాశనం కావచ్చు. పర్యవేక్షించబడిన పోషకాహార కార్యక్రమాలు, దేశంలో పోషకాహారాన్ని మెరుగుపరచడం ప్రధాన అంశంగా అనేక కార్యక్రమాలు మరియు ప్రణాళిక చేయబడినప్పటికీ అవి సరిగ్గా అమలు కావడం లేదు. వివిధ మంత్రిత్వ శాఖ మధ్య ఇంటర్ సెక్టోరియల్ కోఆర్డినేషన్ లేకపోవడంతో పాటు పొందికైన ఆహారం మరియు పోషకాహారాల విధానాలు లేకపోవడం. అవినీతి, మంచి మార్జిన్ పొందడానికి ధాన్యాలను బహిరంగ మార్కెట్కి మళ్లించడం, రేషన్ షాపుల్లో నాణ్యత లేని ధాన్యాలను విక్రయించడం, కణాలు అసక్రమంగా తెరవడం ఆహార భద్రత సమస్యను పెంచుతుంది.
లావణ్య గారు, మరి ఈ సమస్యలను నివారించడానికి ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలను చేపట్టింది?
జాతీయ ఆహార భద్రత మిషన్, ఇది 2007లో ప్రారంభించబడిన కేంద్ర ప్రయోజిత పథకం. ప్రాంత విస్తరణ మరియు ఉత్పాదకత పెంపుదల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, ముతక తృణధాన్యాలు మరియు వాణిజ్య పంటలు ఉత్పత్తిని పెంచడం దీని లక్ష్యం. ఇది వ్యక్తిగత వ్యవసాయ స్థాయిలో నేల సంతానోత్పత్తి మరియు ఉత్పాదకతను పునరుద్ధరించడానికి మరియు వ్యవసాయ స్థాయి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. కూరగాయలు నూనెల లభ్యతను పెంచడం మరియు తినదగిన నూనెల దిగుమతిని తగ్గించడం దీని లక్ష్యం. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, ఇది 2007లో ప్రారంభించబడింది మరియు రాష్ట్ర వ్యవసాయ ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలు తమ సొంత వ్యవసాయ మరియు అనుబంధ రంగ అభివృద్ధి కార్యకలాపాలను ఎంచుకోవడానికి అనుమతించింది.
మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటంటారు?
రైతు ప్రయత్నాన్ని బలోపేతం చేయడం, నష్టాన్ని తగ్గించడం మరియు వ్యవసాయ వ్యాపార వ్యవస్థాపకతను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయాన్ని ఒక లాభదాయకమైన ఆర్థిక కార్యకలాపంగా మార్చడం, వ్యవసాయ వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు పంట కోతకు ముందు అనంతరం సదుపాయాలపై ప్రధాన దృష్టి ఉంది.
నూనె గింజలు, పప్పులు, పామాయిల్ మరియు మొక్కజొన్నపై సమీకృత పథకాలు అనేవి ఈ మధ్యలో వచ్చాయి కదా, దాని గురించి కొంచెం వివరిస్తారా?
ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, ఈ మార్కెట్ ప్లేస్ పాన్ ఇండియా ట్రేడింగ్ పోర్టల్ ద్వారా అన్ని నియంత్రిత హోల్సేల్ ఉత్పత్తుల మార్కెట్లను అనుసంధించడానికి ప్రభుత్వం ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ని సృష్టించింది. 2017 నాటికి దేశం యొక్క స్థూల నీటి పారుదల ప్రాంతాన్ని 90 మిలియన్ల హెక్టార్ల నుండి 103 మిలియన్ల హెక్టార్కు పెంచడానికి భారీ నీటి పారుదల నేల నీటి సేకరణ కార్యక్రమం. గత 2 దశాబ్దాలుగా తక్కువ మరియు పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రవేశపెట్టడం ఇది కేంద్ర ప్రయోజిత పథకం. ఇది ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ఈవీఈ తరగతుల్లో చదువుతున్న పాఠశాల పిల్లలందరికీ కవర్ చేస్తుంది.
ఇది పిల్లల కోసం కదా, మరియు గర్భిణీ స్త్రీల కోసం ఏమైనా ఈ కార్యక్రమాలు ఏమైనా ఉపయోగపడతాయా?
గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు రేషన్ అందించడానికి అంగన్వాడీ వ్యవస్థలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి సబ్సిడీ ధాన్యం.
ఆహార పటిష్టత అంటే ఏంటి లావణ్య గారు?
జాతీయ ఆహార భద్రత చట్టం 2013 75% మంది గ్రామీణ జనాభాకు మరియు 50% పట్టణ జనాభాకు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద సబ్సిడీ ఆహార ధాన్యాలను పొందేందుకు చట్టబద్ధంగా అర్హులు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, 1945లో ఐక్యరాజ సమితి ప్రత్యేక ఏజెన్సీగా స్థాపించబడింది. ఆకలి, ఆహార అభద్రత మరియు పోషకాహార లోపాన్ని తొలగించడంలో సహాయపడడం ఎఫ్ఏఓ యొక్క వ్యూహాత్మక లక్షణాల్లో ఒకటి. ప్రపంచ ఆహార కార్యక్రమం 1963లో స్థాపించబడింది. ఇది ఆహార అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించే ప్రధాన యుఎన్ ఏజెన్సీ మరియు ప్రపంచ వ్యాప్తంగా ఆకలిని ఎదుర్కోవడానికి కార్యక్రమాలను కలిగి ఉంటుంది. ప్రపంచ బ్యాంక్, 1944లో స్థాపించబడిన ప్రపంచ బ్యాంక్ ఆహార ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలకు నిధులు సమకూర్చడంలో చురుకుగా పాల్గొంటుంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, ఇది పర్యావరణ సమస్యలకు మార్గదర్శకం మరియు పాలన అందించే అంతర్జాతీయ విభాగంగా 1972లో స్థాపించబడింది.
దీనికోసం అంతర్జాతీయంగా ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా?
గ్లోబల్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీపై హై లెవెల్ టాస్క్ ఫోర్స్ 2008లో యుఎన్ సెక్రటరీ జనరల్ బాన్కీమూన్ స్థాపించారు. ప్రపంచ ఆహారం మరియు పోషకాహార భద్రతను సాధించే సవాలుకు అంతర్జాతీయ సమాజం యొక్క సమగ్రమైన మరియు ఏకీకృత ప్రతిస్పందించినందుకు ప్రోత్సాహం దీని లక్ష్యం.
ఆహార భద్రతను కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
వ్యవసాయ ఉత్పాదకతను సులభరితం చేయడానికి ప్రభుత్వ విధానం సమగ్ర విధాన ఫ్రేమ్వర్క్ ను అనుసరించాలి. వ్యవసాయ ఉత్పాదకతను సులభరితం చేయడానికి ప్రభుత్వ విధానం సమగ్ర విధాన ఫ్రేమ్వర్క్ ను అనుసరించాలి. ఈ చర్యలు ప్రధానంగా సాగు భూమిని హేతుబద్ధంగా పంపిణీ చేయడం, పొలాల పరిమాణాన్ని మెరుగుపరచడం మరియు కౌలు రైతులకు భద్రత కల్పించడంతో పాటు సాగుకు మెరుగైన సాంకేతికతను అందించడంతో పాటు నీటి పారుదల సౌకర్యాలు, మెరుగైన నాణ్యమైన విత్తనాలు, ఎరువుల లభ్యత వంటి మెరుగైన ఇన్పుట్లపై దృష్టి సారించాలి. ఏరోఫోనిక్స్ మరియు హైడ్రోఫోనిక్స్ అనేవి మట్టి లేకుండా మొక్కలను పెంచడానికి అనుమతించే వ్యవస్థలు.
గత వారం మొదటి ప్రశ్న, ఆముదం పంట నుండి 1 హెక్టార్కు ఎంత దిగుబడి వస్తుంది? ఆప్షన్ ఏ 633 కిలోలు, ఆప్షన్ బి 733 కిలోలు. ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ 633 కిలోలు. గత వారం రెండవ ప్రశ్న,
విషపు ఎర ఏ పురుగును నివారించడానికి వాడుతారు? ఆప్షన్ ఏ పొగాకు లద్దె పురుగు, ఆప్షన్ బి దాసరి పురుగు.
ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం
ఆప్షన్ ఏ పొగాకు లద్దె పురుగు.
ఈ రెండు ప్రశ్నలకు సరి అయిన సమాధానం పంపినవారు కిషన్ నగర్, కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. వల్లూరు గ్రామం జోగులాంబ, గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, యామిని. బండ్లగూడ, నాగోల్, హైదరాబాద్ నుండి జీఎంవి, రత్నాజీ, బాబు. లింగనవాయి, జోగులాంబ, గద్వాల జిల్లా నుండి కమలమ్మ, శ్యామలమ్మ, ఆశమ్మ, గోవిందమ్మ. వల్లూరు గ్రామం జోగులాంబ, గద్వాల జిల్లా నుండి ఉమేష్, రాణి, గోవిందమ్మ, శ్రీను. సాతాపూర్, నాగర్ కర్నూలు నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్. కూనబోయినపల్లె, ఇల్లంతకుంట నుండి టాంగా, మల్లయ్య, గౌరవ్వ. రాంపురం, భద్రాద్రి, కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని. రాంపురం, భద్రాద్రి, కొత్తగూడెం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా, పవన్, సీత. సిద్దిపేట, భరత్నగర్ నుండి ఎన్ పార్థసారథి. తీగలగుట్టపల్లి, కరీంనగర్ నుండి ఆర్మీ, కిషోర్, లలిత, రవిత్రేణి, జస్విత. నస్పూర్ కాలనీ, మంచిర్యాల నుండి చంద్రముగిలి, పద్మరాణి, అక్షరకృప. మణికొండ, హైదరాబాద్ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు కరీంనగర్ నుండి ఎం శ్రీజ, ఎం మమత. ఇల్లంతకుంట, రాజన్న, సిరిసిల్ల నుండి గంగు, మహేందర్, నాగలక్ష్మి. సత్తుపల్లి, ఖమ్మం నుండి కె కృష్ణమూర్తి, శకుంతల, శివాని. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు వెంపాడ్ నుండి జి సంపత్.
మొదటి ప్రశ్న, చిన్న గింజలు కలిగిన చిరుధాన్యాల విత్తనం మోతాదు ఎంత? ఏ 3 నుండి 4 కిలోలు, బి 1.5 నుండి 2 కిలోలు.
ప్రశ్న మరోసారి,
చిన్న గింజలు కలిగిన చిరుధాన్యాల విత్తనం మోతాదు ఎంత? ఏ 3 నుండి 4 కిలోలు, బి 1.5 నుండి 2 కిలోలు. రెండవ ప్రశ్న, రాగిలో గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు ఎలా నివారించాలి? ఏ క్లోరోపైరిపాస్ ని పిచ్చికారీ చేయాలి, బి ట్రైసైక్లోజోల్ ని పిచ్చికారీ చేయాలి. సరైన సమాధానం ఏ క్లోరోపైరిపాస్ ని పిచ్చికారీ చేయాలి.
ప్రశ్న మరోసారి,
రాగిలో గులాబీ రంగు పురుగు ఆశించినప్పుడు ఎలా నివారించాలి? ఏ క్లోరోపైరిపాస్ ని పిచ్చికారీ చేయాలి, బి ట్రైసైక్లోజోల్ ని పిచ్చికారీ చేయాలి. సరైన సమాధానం ఏ క్లోరోపైరిపాస్ ని పిచ్చికారీ చేయాలి.
చేనుకబుర్లు శ్రోతలు, 1 నంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.